ఆంధ్ర తెలంగాణ నుంచి ఆయా ప్రాంతాల నుంచి ఉద్యోగం ఉన్నా కూడా ఆయా పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుని ప్రజలతో సహవాసం చేయాలని వాక్యాన్ని వినాలని ధ్యానించాలని ఆశతో చేరువచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాం. మంచి అవకాశాన్ని కల్పించిన మన దేవునికి మహిమ కలుగును గాక. అదేవిధంగా ఈ విస్తార పరిచర్య వెనుక ప్రయాసపడుతున్న పెద్దలు బాధ్యత గల సహోదరులందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మరింతగా పరిచర్యలను తన మహిమార్థమై విస్తరింపజేయునుగాక. అనేకుల ఆత్మల రక్షణార్థమై, అనేకుల ఆత్మల క్షేమార్థమై, ఉజ్జీవం నిమిత్తమై ప్రభువే మనందరినీ బలపరిచి తన మహిమార్థమై వాడుకున్నుగాక. ప్రేమైన సోదరి సోదరులరా, ఈ రాత్రి వేళ వాక్య ధ్యానము నిమిత్తమై పాత నిబంధన గ్రంథంలో నుండి రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయంలో నుండి ఒక వచనాన్ని మనం చదువుదాం. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 7-8 వచనాలు మనం చదువుదాం. ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 19 వర్సెస్ 7 and 8. అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి ప్రభువే తన వాక్యాన్ని దీవించునుగాక. చదవబడిన వచనాల్లో 7వ వచనంలో అయితే యెహోవా అనే మాటను మనం చదువుతున్నాం. మానవుని జీవితంలో దేవుడు లేని పరిస్థితులంటూ సమయమంటూ ఏది ఉండదు. ఒక వ్యక్తి జీవితంలో దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్ను మనం చూడవచ్చు, దేవుని యొక్క కార్యాలను మనం చూడవచ్చు. యెహోవా దూత 2వ మారు వచ్చి, యెహోవా నుండి పంపబడిన ఒక దూత ఏలియా దగ్గరకు వచ్చి ఏలియాను ముట్టాడు. తర్వాత ఏలియాతో కొన్ని మాటలు చెప్పారు. నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది. నీకు సిద్ధమైన ప్రయాణం అనే మాట భవిష్యత్తును చూపిస్తుంది. భవిష్యత్తులో ఏలియా చేయబోయే ప్రయాణం, గతమంతా ఒకవైపు, మరొక వైపు భవిష్యత్తు. గతకాలంలో ఎన్నో ప్రయాణాలు చేశాడు, గతకాలంలో ఎంతో సేవ చేశాడు, గతకాలంలో ఎంతో సమర్పణ కలిగిన వాడు, ఎంతో రోషం కలిగిన వాడు, భక్తి కలిగిన వాడు. గతకాలంలో దేవునితో ఎన్నో అనుభవాలున్నాయి. అయితే దేవుడు గతాన్ని గురించి మాట్లాడడం లేదు, కాని భవిష్యత్తును గురించి మాట్లాడుతున్నాడు. ఏలియా, నీ భవిష్యత్తు నా చేతిలో ఉన్నది, నేను నీ కోసం ఒక ప్రయాణాన్ని, ఒక భవిష్యత్తును సిద్ధం చేసి ఉంచాను, దాని మీద లక్ష్యం ఉంచు. అలాగైతే ఈ వాక్యం ధ్యానిస్తున్న మనందరికీ కూడా భవిష్యత్తు ఉన్నది, ప్రయాణాలున్నాయి, పరిచర్య ఉన్నది, ఉద్యోగం ఉన్నది, కుటుంబం ఉన్నది, ఎన్నో సవాళ్లు మన ఎదుట ఉన్నాయి. అయితే ఈ గొప్ప వాగ్దానం, నీ శక్తికి మించిన ప్రయాణాన్ని నేను నీకు సిద్ధం చేశాను, నీవు ఆ ప్రయాణంలో బయలుదేరు అని ఈ వాగ్దానం దేవుడు ఎవరికిస్తున్నాడు? ఈ వాగ్దానం పొందుకున్నప్పుడు, భవిష్యత్తును గూర్చిన ఈ నిశ్చయత పొందుకున్నప్పుడు ఏలియా పరిస్థితి ఎలా ఉన్నది? ఒకవైపు దేవుడున్నాడు, ఆయన లక్షణాలను మనం ధ్యానం చేయవచ్చు. మరొకవైపు ఏలియా ఉన్నాడు, ఆయన పరిస్థితులను కూడా ధ్యానం చేయవచ్చు. అయితే మొట్టమొదటిగా మాట్లాడుతున్న లేదా దూతను పంపిన దేవుని లక్షణాలను మనం చూద్దాం. మనం బైబిల్ గ్రంథంలో నుండి వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఇది ఒక మంచి అలవాటు. మన దేవుడు ఏమై ఉన్నాడు, ఈ ప్యాసేజ్ లో నా దేవుని గురించి నేను ఏం నేర్చుకోగలను, ఈ ప్యాసేజ్ లో నా దేవుని నేను ఎలా ఆరాధించగలను అని మనం ధ్యానించడం అది చాలా మంచి అలవాటు. దేవుని గురించి మనం 3 లేదా 4 విషయాలను మనం ధ్యానం చేయవచ్చు. మొట్టమొదటిగా, ఏలియా దేవుని దగ్గరకు వెళ్ళలేదు, కానీ దేవుడే ఏలియా దగ్గరకు వచ్చాడు. ఏలియా ఈ స్వరాన్ని విన్నప్పుడు, ఆయన ఎక్కడున్నాడు? ఇదే అధ్యాయం రాజుల మొదటి గ్రంథం 19:3 మనం ధ్యానం చేసినట్లయితే, కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకుని లేచి తన ప్రాణము కాపాడుకున్నట్టుకై పోయి యూదా సంబంధమైన బెయేర్షెబకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణం అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై. అతడు ప్రజల నుండి దూరంగా వెళ్లాడు, దేశం నుండి దూరంగా వెళ్లాడు, సేవ నుండి దూరంగా వెళ్లాడు, ఒంటరిగా ఉండాలని ఆశపడ్డాడు. తనకు చాలా దగ్గరగా ఉన్న దాసునితో కూడా నువ్వు నా వెంట రావద్దు, నేను ఒక్కడే ఉండాలి, ఒంటరివాడిగా ఉండాలి, నన్నెవరు కలవకూడదు, నాతో ఎవరు మాట్లాడకూడదు, నేను ఎవరిని చూడడానికి ఇష్టపడడం లేదు, ఐ వాంట్ టు బి అలోన్. ఒక స్ట్రెస్ లో ఉన్నాడు, డిప్రెషన్ లో ఉన్నాడు, ఒంటరితనంలో ఉన్నాడు, ఎవరికి తెలియని ప్రదేశంలో తానున్నాడు. రాజుకు తెలియదు, తన శిష్యులకు కూడా తెలియదు తాను ఎక్కడున్నాడు, కానీ దేవునికి తెలుసు. దేవునికి మన ప్రదేశాలు తెలుసు, దేవునికి మన పరిస్థితులు తెలుసు, దేవునికి మనం ఎక్కడున్నామో తెలుసు. అయితే దేవుని గురించి మనం ఏం నేర్చుకోవచ్చు? దేవుడు ఏలియాను వెతికాడు, అందుకే దూతను పంపాడు. సో మొట్టమొదటిగా దేవుని గురించి, హి వాజ్ ఎ సర్చింగ్ గాడ్. దేవుడు మనలను వెతికే దేవుడు. ఏలియాను వెతికాడు, నిరాశలో ఉన్న ఏలియాను వెతికాడు, ఒంటరిగా ఉన్న ఏలియాను వెతికాడు, బలహీనంగా ఉన్న ఏలియాను వెతికాడు, కృంగిపోయిన ఏలియాను వెతికాడు. జక్కయ్య దగ్గరకు ప్రభు వచ్చినప్పుడు లూకా 19 ప్రభు ఇదే మాట చెప్పాడు, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడి లోకానికి వచ్చాను. ఆయన మనలను వెతికినవాడు. మనం ఆయన వెతకకపోయినా, మనం ఆయన వెంట వెళ్ళకపోయినా, మనం బలహీనతల్లో ఉన్నప్పుడు, పాపంలో ఉన్నప్పుడు, దూరంగా ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, కృంగి ఉన్నప్పుడు, బలహీనులుగా ఉన్నప్పుడు ఆయన మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు అండి. ఈ రాత్రి వేళ ఆ దేవుణ్ణి మనం ఆరాధన చేద్దామా? ప్రభువా, నీవు నన్ను వెతికావు, నీవు నన్ను అన్వేషించావు, నీవు నా వెంట వచ్చావు, నీవు నా చేయి పట్టుకున్నావు, అరణ్యములో నన్ను వెతికిన దేవా, నా బలహీనతల్లో నన్ను వెతికిన దేవా, నీకు స్తోత్రం. సో దేవుడు ఆయన సర్చింగ్ గాడ్, ఆయన మనల్ని వెతికే దేవుడు. తర్వాత దేవుని గురించి మనం ఇంకొక విషయాన్ని మనం ఆలోచన చేయవచ్చు. 5వ వచనం చదువుదాం, రాజుల మొదటి గ్రంథం 19:5. అతడు బదరీ వృక్షం కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతను ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. అతడు చూసినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడెను, గనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. ఏలియా దగ్గరకు దేవదూత భోజనం తీసుకుని వచ్చారు. ఇదేంటి సేవ? ఎవరు ఎవరిని సేవిస్తున్నారు? దేవదూత ఏలియాని సేవిస్తున్నారు. అరణ్యంలో ఉన్న ఏలియాను భోజనముతో, నీళ్లతో ఉపచారం చేస్తున్నారు. ఇదిగో లేచి భోజనం చేయి, నేను భోజనం సిద్ధపరచాను నీకోసం. ఇంతకాలం ఏలియా దేవుణ్ణి సేవించాడు, ఇప్పుడు దేవుడు ఏలియాని సేవిస్తున్నాడు. దేవుడు మనల్ని సేవిస్తాడా? ప్రభువు చెప్పలేదా, నేను పరిచారం చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయుటకును, అనేకులకు ప్రతిగా నా ప్రాణమును ఇచ్చుటకును నేను వచ్చి తిని. శిష్యుల పాదాలు ఆయన కడగలేదా? దాసుని స్వరూపాన్ని ఆయన ధరించలేదా? ప్రేమైన సోదరి సోదరుడా, మనం అలిసిన ప్రతిసారి, మనం కృంగిన ప్రతిసారి దేవుడు మనల్ని అనేక విధాలుగా ఆయన మనం సేవిస్తున్నాడు. కొన్నిసార్లు దేవదూతల ద్వారా మనం సేవిస్తున్నాడు, కొన్నిసార్లు తన దాసులను పంపి మనం సేవిస్తున్నాడు, కొన్నిసార్లు తన వాక్కును పంపి మనం సేవిస్తున్నాడు, కొన్నిసార్లు తన పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని సేవిస్తున్నాడు, మనల్ని బలపరుస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, భుజాల మీద మోస్తున్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు. సర్వింగ్ గాడ్. ఈ లోకంలో అందరూ సేవ చేయించుకోవాలని ఆశపడే వాళ్ళు, గాని సేవ చేయాలని ఆశపడేవారు ఎవరు లేరు. మన ప్రభు ఆయన పరిచారం చేయడానికి వచ్చినవాడు. మహిమను పక్కన పెట్టి దాసుని స్వరూపాన్ని ఆయన ధరించుకున్నవాడు. ఆయన మనల్ని సర్చ్ చేశాడు, ఆయన మనల్ని సర్వ్ చేశాడు. అంత మాత్రమే కాదు, మనం 8వ వచనం చదువుదాం, రాజుల మొదటి గ్రంథం 19:8. అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పట్టబడిన హోరేబునకు వచ్చి ఆ భోజన బలము చేత, బలం ఎవరిచ్చారు? దేవుడే. దేవుడిచ్చిన సూపర్ న్యాచురల్ స్ట్రెంగ్త్ ఇది. ఆ ఒక్క పూట భోజనం ద్వారా 40 రాత్రిళ్ళు 40 పగళ్ళు రాత్రింబగళ్ళు ఏలియా ప్రయాణం చేశాడండి. ఇది నార్మల్ భోజనం ద్వారా వచ్చే స్ట్రెంగ్త్ కాదు, ఇది పరలోకం నుండి వచ్చిన బలం ఇది. అయితే మన దేవుడు ఎవరు? ఆయన స్ట్రెంగ్తనింగ్ గాడ్. ఆయన మనల్ని బలపరిచేవాడు, మనల్ని వెతికేవాడు, మనల్ని సేవించేవాడు, మనలను బలపరిచేవాడు. సర్చింగ్ గాడ్, సర్వింగ్ గాడ్, స్ట్రెంగ్తనింగ్ గాడ్. ఇంకొక మాట మనం చదువు, రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనం మనం చదువుదాం. ఆ భూకంపమైన తర్వాత మెరుపు పుట్టాను గాని ఆ మెరుపు నందు యెహోవా ప్రత్యక్షం కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిల నిమ్మళముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను. ఎవరిదా స్వరం? మన దేవుందే. ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన తన స్వరాన్ని వినిపిస్తున్నాడు. ఎవరు మన దేవుడు? స్పీకింగ్ గాడ్. ఆయన మనతో మాట్లాడేవాడు. మాట్లాడని వాడు కాదు ఆయన, ఆయన మాట్లాడే దేవుడు. ఆయా విధాలుగా మనకు తన స్వరాన్ని వినిపించే దేవుడు, తన దిశను చూపించేవాడు, మార్గాన్ని చూపించేవాడు. మిక్కిలి నిమ్మళంగా మాట్లాడు దేవుడు. ఆయన సర్చింగ్ గాడ్, ఆయన సర్వింగ్ గాడ్, ఆయన స్ట్రెంగ్తనింగ్ గాడ్, ఆయన స్పీకింగ్ గాడ్. ఇంత గొప్ప దేవుడు మనకుండగా మనం ఆయన ఆరాధన చేయాలి. ప్రభువా, నేను తప్పిపోయినప్పుడు నన్ను వెతికావు, మీకు స్తోత్రం. నన్ను భుజాల మీద మోసుకుని ఎన్నోసార్లు మీరు నన్ను ఆదరించారు, మీకు స్తోత్రం. నేను బలహీనమైన ప్రతిసారి మీరు నన్ను బలపరిచారు, మీకు స్తోత్రం. మీకు మీ యొక్క స్వరం, మీ యొక్క వాక్యం నాకు అవసరమైన ప్రతిసారి మీరు నాతో మాట్లాడారు, మీకు స్తోత్రం అని మనం ప్రభువును ఆరాధన చేద్దాం, మన దేవుని స్తుతిద్దాం. అయితే ఈ గొప్ప దేవుడు ఈ ఏలియా దగ్గరకు ఆయన వచ్చి ఏలియాను ప్రోత్సహించి ఒక భవిష్యత్తును వాగ్దానం చేశాడండి. ఏలియా అప్పటికి చాలా కృంగిపోయి ఉన్నాడు. 4వ వచనం మనం చదువుతున్నాం. తను ఒక దిన ప్రయాణం అరణ్యములోనికి పోయి, అరణ్యములో ప్రవక్తకి ఏం పని? ప్రవక్త ఎక్కడ ఉండాలండి? ప్రజల మధ్య ఉండాలి. కానీ అరణ్యంలో ఉన్నాడు. తన స్థానం మారింది. ఒక బదరీ వృక్షం కింద కూర్చుండి ప్రవక్త నిలబడి దేవుని సేవ చేయవలసిన వాడు కూర్చున్నాడు, అలసిపోయాడు. మరణాపేక్ష గలవాడై ఇంత మట్టుకు చాలును, నా ప్రాణం తీసుకునమంటున్నాడు. ఎవరైనా చనిపోవాలంటే వద్దు అని చెప్పవలసిన వాడు, ప్రోత్సహించవలసిన వాడు తానే మరణాపేక్ష గలవాడై ఉన్నాడు. తన దర్శనాన్ని మర్చిపోయాడు, తన దేవుని పక్కన పెట్టాడు. ఇక ఇంత మట్టుకు చాలు, ఇక నేను ఇంతకంటే భారాన్ని మోయలేను, ఇంతకంటే స్ట్రగుల్స్ నేను ఫేస్ చేయలేను, ఇంక ఇంత మట్టుకు చాలు, ఇంక ఇది డెడ్ ఎండ్, ఇక ఏం మిగలలేదు నా కోసం, ఇక నాకు బతకడానికి ఏ నిరీక్షణ లేదు, బతకడానికి ఏ కారణము లేదు అని ఆలోచన చేసి చెట్టు కింద కూర్చున్నాడు. మన పరిస్థితి ఏంటి? మనం ఎలా ఉన్నాం? భారాలు అధికముగా పరిస్థితులు మారిపోగా ఏలియా ఇలా అవ్వడానికి కారణం ఏంటి? ఇంత పవర్ఫుల్ ప్రవక్త, ఒక ఉజ్జీవాన్ని తీసుకుని వచ్చినవాడు, ఆయన ప్రార్థిస్తే అగ్ని దిగి వచ్చింది, ఆయన ప్రార్థిస్తే వర్షం దిగి వచ్చింది, ఆయన ప్రార్థిస్తే 3 సంవత్సరాలు కరువు ఏర్పడింది. ఇంత శక్తిగల ప్రవక్త, ఇక నాకు ఇంత చాలు, ఇంక నేను చచ్చిపోతాను అనేంత పరిస్థితి ఏంటి? ఏంటి కారణం ఏంటి? ప్రాముఖ్యంగా మనం 3 కారణాలు చూడవచ్చు. ఏలియా ఈ విధంగా మాట్లాడడానికి 3 కారణాలు మనం చూడవచ్చు. 1, ప్రజలు. తాను ఎన్ని అద్భుతాలు చేసినా ప్రజలు మారడం లేదు. 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఏలియా కరువు కోసం అక్కడ ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. నా మాట సకారమవునుగాక మొదటి వచనంలో ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను. కరువు వచ్చింది అనుకున్నాడు, దేశంలో కరువు వచ్చింది, విపత్తు వచ్చింది, ప్రజలు మారుతారు. కానీ 3 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ప్రజలు మారలేదండి. 18వ అధ్యాయం మొదటి వచనం చదివినట్లయితే తర్వాత 3వ సంవత్సరం ముందు 3 సంవత్సరాలు దేశంలో పంటలు లేవు, వర్షము లేదు, అయినా కూడా మారని ప్రజలు, విగ్రహాలు విడిచిపెట్టలేదు, దేవుని వెంబడించలేదు, ప్రవక్తను గౌరవించలేదు, మారని ప్రజలను చూసినప్పుడు తనకు నిరాశించింది. చాలాసార్లు మన బంధువులను, మన స్నేహితులను, మన కొలీగ్స్ ను, మనతో పాటు పనిచేసే వారిని, మన చుట్టూ ఉండే సొసైటీని మనం చూసినప్పుడు వీళ్ళు మారుతారా, వీళ్ళు ఎందుకు ఇంత కఠినంగా ఉన్నారు, వీళ్ళు ఎందుకు ఇంత అవిధేయులుగా ఉన్నారు, ఇంత గర్వంగా ఉన్నారు, ఇంత నీచంగా ఉన్నారు అని మనకు కొన్నిసార్లు మనం నిరాశలోనికి వెళ్ళిపోతాం. నేను భక్తి చేసి ఏం లాభం, బైబిల్ చదివి ఏం లాభం, సేవ చేసి ఏం లాభం, ఇన్ని సంవత్సరాలుగా నేను సేవిస్తున్నాను వీరు మారడం లేదు, చెప్తున్నాను వీరు మారడం లేదు అని ఒక నిరాశలోనికి మనం వెళ్ళిపోతాం. సో ఏలియా కృంగిపోవడానికి కారణం ప్రజలు, మారని ప్రజలు, కరువు వచ్చినా మారలేదు. తర్వాత 2వదిగా దేవుడు ఏలియాను వాడుకుని ఒక అద్భుతాన్ని చేశాడు. ఏంటి, మనం 18వ అధ్యాయంలో మనం చదువుతున్నాం 38వ వచనంలో, అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందక ముందున్న నీళ్లను ఆరిపోజేసెను. అగ్ని వచ్చి నీళ్లను ఆరిపోజేసిందంట. ఇది మిరాకిల్. ఎందుకంటే నీళ్లు అగ్నిని ఆరుపుతాయి, కాని అగ్ని నీళ్లను ఆరుపుది ఎక్కడ. కాని ఇక్కడ దేవుని అగ్ని నీళ్లను ఆరిపోజేసింది, కట్టెలను బుగ్గి చేసింది, దహన బలి పశువును భస్మం చేసింది, రాళ్లను కూడా భస్మం చేసింది. ఇంత పవర్ఫుల్ ఒక మిరాకిల్ జరిగింది. అందరూ అరిచారు యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని. అయినప్పటికీ అరిచారు గాని విగ్రహాలు విడిచిపెట్టలేదు, అరిచారు గాని దేవుని సేవించలేదు, దేవుని వెంబడించలేదు. కరువు పంపాడు మారలేదు, అగ్ని పంపాడు మారలేదు. తర్వాత ఇంకొక కార్యాన్ని ఏలియా చేశాడు. 40వ వచనం, అప్పుడు ఏలియా ఒకరినైనా తప్పించుకుని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకున్నాడని వారికి సెలవీయగా జనులు వారిని పట్టుకుని ఏలియా కీషోను వాగు దగ్గరికి వారిని కొనిపోయి అక్కడ వారిని వధించాను. ఏలియా అనుకున్నాడు ఇక అందరినీ కత్తి చేత చంపేద్దాం, ఎవరెవరైతే దేవునికి వ్యతిరేకంగా ఉన్నారో, చట్టాలు చేస్తున్నారో, దేవుని ప్రజలు హింసిస్తున్నారో, మనం వాళ్ళందరిని చంపేద్దాం. హింస మార్గాన్ని ఎంచుకున్నాడు. అనుకున్నాడు ఇప్పటికైనా మారుతారని, మారలేదు. ఇటువంటి ప్రజలను చూసినప్పుడు ఏలియాకు నిరాశ కలిగింది, మారని ప్రజలు. 2వదిగా ఏలియా నిరాశ పడడానికి కారణం ఫలితాలు లేవు. గత కాలంలో చేసిందంతా వ్యర్థమైంది అనే ఒక ఆలోచన ఏలియా కలిగింది. నేను ఒక్కడనే ఉన్నాను, ఇంకా ఎవరు లేరు అనే మాట పదే పదే ఏలియా మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. 10వ వచనాన్ని మనం చదివినట్లయితే రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం, అతడు ఇశ్రాయేల్ వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠలను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతం చేసిరి, సైన్యములకు అధిపతియు దేవుడునగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒక్కడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీయజీవిచుటగా చూస్తున్నారని మనవి చేశాను. సహవాసలేమి, ఎవ్వరు లేరు, నేను ఒక్కడే ఉన్నాను, ఏ ఫలితాలు కూడా లేవు, ఏ సహవాసం కూడా లేదు, కాబట్టి ఇక ఇంతే. మారని ప్రజలు, కనబడని ఫలితం, ఒంటరితనం, భవిష్యత్తు దేనికో అర్థం అవడం లేదు, ఇక భవిష్యత్తు నేనేం చేయాలి తెలియడం లేదు. ఈ కారణాలన్నీ కూడా ఏలియా నిరాశపడడానికి కారణమయ్యాయి. ప్రేమైన సోదరి సోదరుడా, నిన్ను కృంగుదీసేదేంటి, నిన్ను నిరాశపరిచేదేంటి, నిన్ను దేవునికి దూరం చేసేదేంటి? పరిస్థితుల, ప్రజల, ఒంటరితనమా, సహవాసలేమా, సేవలేమే? నీ పరిస్థితి ఏదైనా కానిమ్ము, నీతో మాట్లాడే దేవుడు ఉన్నాడు, నిన్ను వెతికే దేవుడు ఉన్నాడు, నిన్ను సేవించే దేవుడు ఉన్నాడు, నిన్ను బలపరిచే దేవుడు ఉన్నాడు, నీతో మాట్లాడే దేవుడు ఉన్నాడు. ఈ రాత్రి వేళ ఈ దేవుణ్ణి నువ్వు ఎరిగి ఉన్నావా? ఈ దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావా? ఈ దేవుణ్ణి నీవు వెంబడిస్తున్నావా? ఇంకా ఎవరైనా ప్రభువును నమ్ముకొనకుండా దూరంగా ఉన్నట్లయితే ఈ రాత్రి వేళ ఒక ఆహ్వానం అందజేస్తున్నాం. శిలువలో మరణించిన మన ప్రభు, రక్తం కాసిన మన ప్రభు, తిరిగి లేచిన మన ప్రభు, ఆయన చేతులు చాచి పిలుస్తుండగా ఈ రాత్రి ఒక నిర్ణయం చేద్దాం. ప్రభువా, ఇంతకాలం నా పరిస్థితులే నేను చూసుకున్నాను, ఇంతకాలం ఫలితాలే నేను చూశాను, ఇంతకాలం నేను ఒక్కడనే ఉన్నాను అనుకున్నాను, కానీ మీరున్నారు నాకు అంతే చాలు. ఇక నుండి నా జీవితాన్ని నేను మీకు అప్పగిస్తాను. మీరు నా ప్రభువుగా రాజుగా ఉండి నన్ను నడిపించండి అని దేవునికి మన జీవితాలు అప్పగించుకుందాం. ఏలియా తన సొంత నిర్ణయాలు చేసి బెయేర్షెబాకి వెళ్ళాడు. బెయేర్షెబాకి వెళ్ళమని దేవుడు చెప్పలేదండి. 18వ అధ్యాయంలో ఏలియా కర్మేలు పర్వతం మీద ఉన్నాడు. అది చాలా హై ప్లేస్. 19వ అధ్యాయంలో బెయేర్షెబాకి వెళ్ళాడు. బెయేర్షెబా కింద ఉంటుంది, అరణ్యము దగ్గర. ఇది డౌన్ ప్లేస్. తన సొంత నిర్ణయం, దేవుణ్ణి అడగకుండా చేసిన నిర్ణయం కిందకు తీసుకొచ్చింది. మనం చేసే సొంత నిర్ణయాలు కొన్నిసార్లు మన దిశను మార్చేస్తాయి. మనం నష్టపోయి దేవుని మీద నింద వేయకూడదు, ఎందుకు ఇలా జరిగిందని. మనం చాలాసార్లు దేవుణ్ణి అడిగి నిర్ణయాలు చేయమండి, మన ఓన్గా నిర్ణయాలు చేస్తాం. బెయేర్షెబాకు వెళ్ళమని దేవుడు చెప్పలేదు, అరణ్యానికి వెళ్ళమని దేవుడు చెప్పలేదు. ఏలియా కిందకు దిగి వెళ్తూ ఉన్నాడు. మనం సొంతంగా నిర్ణయాలు చేసినప్పుడు మన దిశ మారుతుంది. ఏలియా ప్రార్థన కూడా చాలా మూర్ఖంగా ఉంది. ఏలియా ప్రార్థన ఏంటండి, ఇంత మట్టుకు చాలు నా ప్రాణం తీసుకొని మనం ప్రార్థన చేశాడు. ప్రాణం కాపాడుకున్నట్టుకై పోయని 3వ వచనంలో ఉంది, ప్రాణం తీసుకోమని 4వ వచనంలో ఉంది. ఎంతో ఫూలిష్నెస్. ఒకవైపు ప్రాణం కాపాడుకోవడానికి పరిగెడుతున్నాడు, మరొకవైపు దేవా నీవే నన్ను చంపాడుతున్నాడు. కానీ ఏలియా పట్ల దేవుని ఉద్దేశం ఏంటి? ఏలియా ఎప్పుడు చావకూడదు. బైబిల్లో చనిపోయిన వ్యక్తులు ఇద్దరున్నారు, హనోకు, ఏలియా. వారు చనిపోకుండా కొనిపోబడిన వారు. సో ఏలియా పట్ల దేవుని చిత్తం ఏంటంటే ఎప్పుడు చనిపోకూడదు. కానీ ఏలియా ప్రార్థన ఏంటి? నేను చనిపోవాలి. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రార్థన చేస్తున్నాడు. అది చాలా మూర్ఖమైన ప్రార్థన. మనం దేవుణ్ణి అడగకుండా నిర్ణయాలు చేసినప్పుడు, దేవుణ్ణి అడగకుండా మన సొంత ప్రయాణాలను మనం ఎంచుకున్నప్పుడు మనం అరణ్యాన్ని చేరుతాం, మనం నిరాశను చేరుతాం, మనం మూర్ఖమైన ప్రార్థనలు చేస్తాం, మనం దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రార్థనలు చేస్తాం. ఇటువంటి వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ సొంత మార్గాన్ని ఎంచుకుని నష్టపోయావా? నిరాశలో ఉన్నావా? కృంగిపోయావా? అయినప్పటికీ ఒక నిరీక్షణను దేవుడు మనకిస్తున్నాడు. ఇటువంటి వ్యక్తి మరలా ఎలా దేవుని చేత వాడబడ్డాడు, ఎలా ప్రయాణం కోసం సిద్ధపడ్డాడు, మనం ఆ కొన్ని విషయాలు చూసుకుని మనం వాక్యాన్ని ముగించుకుందాం. సో మొట్టమొదటిగా దేవుడు ఈ వ్యక్తిని ఎలా రిస్టోర్ చేశాడు, దేవుడు ఈ వ్యక్తిని ఎలా వాడుకున్నాడు. నాకు ఇంకా హోప్ ఉందా? నేను బాగుపడగలనా? నా కుటుంబం బాగుపడుతుందా? నా పరిస్థితులు బాగుపడుతున్నా? ఎస్ అంటున్నాడు దేవుడు. రాత్రి వేళ ఏలియా చేసిన పనులే మనం చేసినట్లయితే మనం మరలా రిస్టోర్ అవ్వగలం. దేవుడు మనల్ని రివైవ్ చేయగలడు. దేవుడు మనల్ని మరలా వాడుకోగలడు. సో మొట్టమొదటిగా 5వ వచనాన్ని మనం చదువుదాం. అతడు బదరీ వృక్షం కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతను ముట్టి, నీవు లేచి భోజనం చేయమని చెప్పాను. ఒక ఆర్డర్ పాస్ అయింది దేశంలో, ఏలియా ఎక్కడ కనిపిస్తే అక్కడ చంపేయండి. షూట్ అండ్ సైట్ ఆర్డర్ కదా, ఎక్కడ కనిపిస్తే అక్కడ చంపేయండి. ఒకవేళ మీ మీద లేదా నా మీద గవర్నమెంట్ ఇటువంటి ఆర్డర్ పాస్ చేసిందనుకో, మనకు నిద్ర వస్తుందా? రేపు ఈ వేళకు నేను చంపేస్తారు, అందరు వెతుకుతున్నారు, కనబడితే చంపేస్తారు అని ఒక ఆర్డర్ వచ్చింది అనుకోండి, మనకు నిద్ర వస్తుందా? కష్టం. కానీ ఏలియాకు నిద్ర వచ్చింది. పరుండి నిద్రించుచుండగా ఎలా నిద్ర వచ్చింది? విపత్కర పరిస్థితులలో దేవుని భక్తులు ఎప్పుడు నిద్రపోయినా ఆ నిద్ర దేవుని నుండి వచ్చింది. పేతురు చెరసాలు నిద్రపోయాడు. ఇక్కడ ఏలియా అరణ్యంలో నిద్రపోయాడు. దేవుడిచ్చే విశ్రాంతిని పొందుకున్నాడు. దేవుడే ఏలియాకు విశ్రాంతినిచ్చాడు. అలసిపోయి ఉన్నాడు మానసికంగా, శారీరకంగా. దేవుడు విశ్రాంతినిచ్చాడు. మనకు బలం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడిచ్చే విశ్రాంతిలో నుండే వస్తుంది. అందుకే ప్రభువు పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త ప్రజలారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. మన దేవుడు ఆయన విశ్రాంతినిచ్చేవాడు. ఆయన కాడి మనం మోసుకున్నట్లయితే మీ ప్రాణాలకు విశ్రాంతి కలుగున్నాం. అటు ఇటు పరిగెత్తకుండా దేవుని సన్నిధిలో మనం గడపడం, ఆయన కాడి మన భుజాల మీద వేసుకోవడం, ఆయనతో సహవాసం చేయడం, ఆయనతో ప్రార్థనలో గడపడం, ఆయన ఆరాధించడం ఆయన సన్నిధిలో విశ్రాంతి. దావీదు లేదా కీర్తనకారుడు ఈ రహస్యాన్ని ఎరిగిన వాడు. అందుకే అన్నాడు, నా జీవితంలో నాకు ఒకే ఒక కోరిక ఉంది, నేను దాన్ని వెతుకుతున్నాను, ఆయన గుడారంలో నేను నివసించాలని, ఆయన మహిమను నేను చూడాలని. అదే నా లైఫ్ గోల్. ప్రభువు కోసం మనం చాలా పరిగెత్తుతాం, చాలా ప్రయాసపడతాం, అలసిపోతాం, నిరాశపడతాం. అయితే మరలా ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో మనం విశ్రాంతి పొందినట్లయితే, ఆయన సన్నిధిలో కూర్చుని ధ్యానం చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఆరాధన చేసుకుంటూ ఆ విశ్రాంతిలో నుండి మనకు బలం వస్తుందండి. సో దేవుడిచ్చిన విశ్రాంతి పొందుకున్నాడు. తర్వాత 6 వచనం, అతడు చూసినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డి కనబడెను, గనుక అతడు భోజనం చేసి తిరిగి పరిండెను. దేవుడు పంపిన ఆహారాన్ని భుజించాడు. రెండవదిగా ఆ భోజన బలం చేత అనే మాట 8వ వచనం మనం చదువుతున్నాం. అతడు లేచి భోజనం చేసి ఆ భోజన బలం చేత, బలం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని విశ్రాంతిలో నుండి. రెండవదిగా బలం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని ఆహారం నుంచి. ఇది సూపర్ న్యాచురల్ ఫుడ్, ఇంతకు ముందే నేను చెప్పాను. ఈ రోజు మనం భోజనం చేసామనుకో, ఎంత స్ట్రాంగ్ భోజనం చేసినా, ఎంత మంచి భోజనం చేసినా, ఒక రోజుకు మించి ఆ భోజనం మనకు బలాన్ని ఇవ్వలేదు. తర్వాత మట్లా ఆకలేస్తుంది, వీక్ అయిపోతాం. కానీ ఏలియా చేసిన ఈ భోజనం 40 రాత్రింబగళ్ళు అతనికి బలాన్నిచ్చింది. ఇది దేవుడిచ్చిన భోజనం. వాక్యంలో వాక్యాన్ని భోజనంతో అనేక సార్లు పోల్చారు, వాక్యాన్ని పాలతో పోల్చారు, వాక్యాన్ని భోజనంతో పోల్చారు. ఈ దేవుడిచ్చే భోజనాన్ని మనం తీసుకోవాలి, ఈ వాక్య ధ్యానాన్ని మనం చేయాలి. అది మనల్ని ముందుకు తీసుకువెళ్తుంది, అది మనకు బలాన్ని ఇస్తుంది. చాలా మంది దేవుడిచ్చిన ఈ ఆహారాన్ని పక్కన పెట్టి దేవుని కోసం ఏదేదో చేయాలనుకుంటారు, అది కుదరదు. మనకు బలం ఆయన ఇచ్చే భోజనం నుండి వస్తుంది. ఒక దేవుని దాసుడు అన్నాడు, నో బైబుల్ నో బ్రేక్ఫాస్ట్. బైబుల్ చదవకుండా ఏం తినొద్దు, బైబుల్ చదవకుండా ఏం చేయొద్దు, అదొక మంచి అలవాటు అండి. ఇంకో ఆయన అన్నాడు, ఎన్ని పూట్ల మనం భోజనం చేస్తే అన్నిసార్లు బైబుల్ చదవడం శ్రేష్టం. శరీరానికి ఆహారం ఎలా బలం ఇస్తుందో మన ఆత్మకు వాక్యం ఎలా బలం ఇస్తుంది. ఆయన విశ్రాంతిని పొందుకుందాం ఆయన సన్నిధిలో గడుపుతూ, ఆయన ఇచ్చిన ఆహారాన్ని అనుదినం ధ్యానిస్తూ భోజనం చేస్తూ బలాన్ని పొందుకుందాం. తర్వాత ఏలియాను బలపరిచింది ఏంటి? ఇదే అధ్యాయంలో రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. అందుకు ఆయన, నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖ ముందు నిలిచి ఉండమని సెలవిచ్చాను. అంతటి యెహోవా వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయను, శిలలు చిన్నభిన్నములాయను. గాని యెహోవా గాలి దెబ్బలందు ప్రత్యక్షము కాలేదు. ప్రత్యక్షం అనే మాట మనకు కనిపిస్తోంది, ప్రత్యక్షము కాలేదు. తర్వాత అది రిపీట్ అయింది, భూకంపం కలిగాను, భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మరలా సేమ్ వర్డ్. తర్వాత మెరుపు పుట్టాను, గాని మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మళంగా మాట్లాడు ఒక స్వరం. సో దేవుడు ఏలియాకు రెవలేషన్ ఇచ్చాడు, ప్రత్యక్షత ఇచ్చాడు. ఎలా ఏలియా ముందుకు వెళ్ళగలిగాడంటే దేవుని నుండి ప్రత్యక్షత పొందుకున్నాడు కాబట్టి వెళ్ళగలిగాడు. రకరకాల ప్రత్యక్షతలను చూపాడు ఇక్కడ. గాలి దెబ్బల ప్రత్యక్షత, భూకంపం యొక్క ప్రత్యక్షత, మెరుపు యొక్క ప్రత్యక్షత, వీటిలో యెహోవా లేడు. నేడు క్రిస్టియానిటీలో కూడా అనేక ప్రత్యక్షతలున్నాయి, అనేక డినామినేషన్స్ ఉన్నాయి, అనేక బోధలు ఉన్నాయి, అనేక పద్ధతులు ఉన్నాయి. ఏది సత్యం? యెహోవా దేనిలో ఉన్నాడో అదే సత్యం. భూకంపం నందు యెహోవా లేడు, పెనుగాలిలో యెహోవా లేడు, మెరుపులో యెహోవా లేడు, కానీ మిక్కిలి నిమ్మలమైన స్వరంలో ఆయన ఉన్నాడు. ఆయన వాక్య ప్రత్యక్షతే ప్రధానమైనదండి. బైబుల్ ఈజ్ మెయిన్ బేస్ ఫర్ అవర్ ఫెయిత్. వాక్యాన్ని పక్కన పెట్టి మనం మెరుపు తీసుకొచ్చినా, భూకంపం తీసుకొచ్చినా, పెనుగాలు తీసుకొచ్చినా, ఇంకొక అద్భుతం తీసుకొచ్చినా దేవుడు దాన్ని అంగీకరించడు. మత్తయిలో మనం చదువుతున్నాం, ఆ దినమునందు అనేకులు వచ్చి, ప్రభు నీ నామందు అద్భుతాలు చేయలేదా, నీ నామందు స్వస్థపరచలేదా, నీ నామందు దయ్యాలు వెళ్ళగొట్టలేదా, నీ నామందు ప్రవచించలేదా. ప్రభు ఏమన్నాడండి వారితో, అక్రమం చేయవర్లారా, నా యద్ద నుండి తొలగిపోండి, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను. వారు ప్రభువు నామంలో చేశారు, పరిచర్యలు చేశారు, ప్రసంగాలు చేశారు, స్వస్థతలు చేశారు, కానీ యెహోవా లేడు అందులో. చాలాసార్లు మనం మోసపోతామండి. అన్ని కరెక్టే అంటే కుదరదు. ఏదైతే వాక్యానికి అనుగుణంగా ఉందో అదే కరెక్ట్. పేరు ఏదైనా కానివ్వచ్చు, షాక్ ఏదైనా కానివ్వచ్చు, ఆర్గనైజేషన్ ఏదైనా కానివ్వచ్చు, వాక్యానికి సరిపడేలా ఉండాలి. వాక్యానికి వేరుగా ఏది ఉన్నప్పటికీ దాన్ని మనం అంగీకరించకూడదు. సరైన వాక్య సిద్ధాంతంలో ఉండడమే, సరైన ప్రత్యక్షతను కలిగి ఉండడమే మనకు బలం. దేన్ని వెంబడిస్తున్నాం? అనేక క్రైస్తవులు ఈరోజు సరికాని వాటిని వెంబడిస్తూ, సరికాని వాటిలో వారి సంపదను ఖర్చు చేసుకుంటూ, సరికాని వాటిలో వారి శక్తిని ఖర్చు చేసుకుంటూ ఒకరోజు దేవుని ఎదుట మనం నిలబడాలి. ఆయన అంగీకరించే ప్రత్యక్షతలో మనం ఉందాం, వాక్య సిద్ధాంతానికి లోబడతాం, బైబిల్ను బేస్గా కలిగి ఉందాం. ప్రభు నీ వాక్యానికి వేరుగా ఉన్న ఏదైనప్పటికీ నేను దాన్ని అంగీకరించను, అదే మనకు బలాన్నిస్తుంది. నేడు క్రిస్టియానిటీ అవమానింపబడ్డానికి పౌలు గారు అన్నట్టుగా, మీ నిమిత్తమే కదా ఆయన నామం దూషింపబడుతున్నది. అనేకులు ప్రభువును దూషిస్తున్నారు ఈనాడు. అనేక మంది అబద్ధ ప్రవక్తలు బయలుదేరి ఉన్నారు. అనేకులు వాక్యాన్ని వక్రీకరిస్తున్నారు. అయితే మనం ప్రభు వాక్యాన్ని గనపరుస్తున్నాం, సరైన సిద్ధాంతాన్ని ప్రత్యక్షతను మనం కలిగి ఉందాం, అప్పుడు మాత్రమే మనకు బలం. సాకర్ మాట చూసుకుని మనం ముగించుకుందాం. ఏలియా యొక్క కంప్లైంట్ ఏంటంటే, నేను ఒక్కడే ఉన్నాను, అందరిని వధించారు, నేను ఒక్కడను మాత్రం అన్నాడు. 10వ వచనం, నేను ఒక్కడని మాత్రం మిగిలి ఉండగా అన్నాడు. ఆ వర్డ్ మళ్ళా ఏలియా రిపీట్ చేశాడు 14వ వచనంలో. ఇశ్రాయేలు వారిని నిబంధన త్రోసివేసి, నీ బలిపీఠాలను పడగొట్టి, నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతం చేసిరి, సైన్యములకు అధిపతి దేవుడు యెహోవా కొరకు మహారోషం గలవాడని, నేను ఒక్కడను మాత్రమే ఉన్నాను అన్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు ఏలియాతో? 18వ వచనం, అయినను ఇశ్రాయేల్ వారిలో బయలునక మోకాళ్ళు ఉనకయు, నోటితో వారిని ముద్దు పెట్టుకునకు ఎందు 7,000 మంది నాకు ఇంకను మిగిలి ఉందరు. ఏలియా అన్నాడు, నేను ఒక్కడనే ఉన్నాను. దేవుడు అన్నాడు, లేదు, 7,000 మంది ఉన్నారు. ఈ 7,000 మంది ఎక్కడి నుంచి వచ్చారు? ఏలియా పరిచర్య ద్వారా వచ్చిన వారు కాదు వీరు. ఎందుకంటే ఏలియా చెప్పాడు, నేను ఒక్కడనే ఉన్నాను. ఏలియాకు తెలియదు, ఎవరు వెంబడించలేదు దేవుణ్ణి అనుకున్నాడు. కాని 7,000 మందిని దేవుడు శేషంగా ఉంచాడు. ఈ 7,000 మందిని తన కోసం శేషంగా ఉంచడానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడండి? ఏలియాను కాదు, మరెవరిని? దే ఆర్ సీక్రెట్ మినిస్టర్స్. వారి పేర్లు లేవు ఇక్కడ. ఒక ఆయన 50 మంది ప్రవక్తలను దాచిపెట్టాడు గుహలో, ఆహారం ఇచ్చాడు. మరొకరు తమ పిల్లలను దేవునిలో భయభక్తులు కలిగి పెంచారు. ఆ తల్లిదండ్రుల పేర్లు ఇక్కడ లేవు. వీరిని ఎవరు దేవుని దగ్గర నడిపించారు? వారి పేర్లు ఇక్కడ లేవండి. చూసేది ఒకటే సేవ కాదు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, ఇంత కష్టపడ్డాం, ఇంత సువార్త చెప్పాం, ఫలితాలు ఏవి కనిపించడం లేదే, ఇంత నేను సంపదను ఖర్చు చేసుకున్నాను, దీనివల్ల లాభం ఏం లేదే అనుకుంటాం. కానీ దేవుడు రహస్యంగా పనిచేస్తాడు చాలాసార్లు. ప్రేమైన సోదరి సోదరుడా, ఈరోజు నేను ఇక్కడ వాక్యం చెప్తున్నాను, మీరు వింటున్నారు. కానీ ఒక దినం నా దగ్గర ఒక ఆయన సువార్తను తీసుకొచ్చాడండి. ఆయన పేరు మీకు తెలుసా? తెలియదు. ఆయన రహస్య సేవకుడు. ఆయన పేరు ఎవరికి తెలియదు. నేను కనిపిస్తున్నాను ఈరోజు, కానీ ఆయన కనిపించడం లేదు. నేను సేవకు వచ్చినప్పుడు నాకేం లేవు. 1 రూపాయితో కొన్ని నెలలు నేను బతికానండి. వస్త్రాలు లేవు, చెప్పులు లేవు, ఏమి లేవు. ఒక చిన్న షెడ్లో స్నేహితులు నాకు ఆశ్రయం ఇచ్చారు సేవకు వచ్చినప్పుడు. మా నాన్న క్రీస్తుకు వ్యతిరేకి, ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాను. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఆ సమయంలో కొంతమంది విద్యార్థులు నాకు ఆశ్రయం ఇచ్చారు తమ షెడ్లో. వాళ్ళు పేదవాళ్ళు, కానీ వాళ్ళు నాకు ఆశ్రయం ఇచ్చారు. వాళ్ళ పేర్లు ఎవరికి తెలియదు, వాళ్ళు రహస్య సేవకులు. చాలాసార్లు నాకు ఆకలేసినప్పుడు ఒక సిస్టర్ తమ ఇంటికి పిలిచి నాకు ఆహారాన్ని పెట్టింది సేవలో. ఆమె పేరు ఎవరికి తెలియదు. నన్ను ఒక సేవకుడు ఎంతో ప్రోత్సహించాడు వాక్యం నేర్చుకోవడానికి, ఆయన పేరు ఎవరికి తెలియదు. ఎంతో మంది తమ చేతులు చాపి మేము ఈ మిషన్ ఫీల్డ్ లో ఆయన కోసం జీవించడానికి అనేకులు మనల్ని ప్రోత్సహిస్తున్నారు, వాళ్ళ పేర్లు ఎవరికి తెలియదు. కానీ ఒకరోజు పరలోకానికి వెళ్ళిన తర్వాత నన్ను ప్రోత్సహించిన వారి పేర్లు, నాకు సహాయం చేసిన వారి పేర్లు, నన్ను ఆదరించిన వారి పేర్లు, నన్ను పోషించిన వారి పేర్లు, వారు కూడా నా సేవలో భాగమే. ఈ 7,000 మందిని ప్రభు దగ్గర నడిపించిన వారి పేర్లు అక్కడ కనిపిస్తాయి. ఈ రహస్య సేవలో నీవు భాగం అవ్వగలవా? దేవుడు ఈ రాత్రి వేళ మాట్లాడుతున్నాడు మనతో. మనం ఆయన పిలుపుకు లోబడతాం, మనం ఆయన సేవకులుగా, రహస్య సేవకులుగా ఉందాం. ఏలియాను అది ఎంతో ప్రోత్సహించింది. ప్రభువా, నేను అనుకున్నాను ఇక అంతే, నేను ఒక్కడిని అనుకున్నాను, కానీ నేను లేకుండా కూడా మీరు పనిచేయగలరు, నాకు కనబడకపోయినా మీరు పనిచేయగలరు, ఇక నేను చేసింది ఏది వ్యర్థము కాదు అని తనకు అర్థమైంది. ముందుకు వెళ్ళాడు. తర్వాత కూడా ఏలియా సేవ చేశాడు. చనిపోవాలనుకున్న వాడు ఎప్పుడు చనిపోలేదండి. కానీ ఎవరైతే ఏలియాను చంపాలనుకున్నారో వారు చచ్చిపోయారు. చాలా భయంకరమైన చావు చచ్చింది ఆమె యెజెబెలు. దేవుడు మనల్ని కాపాడుతాడు. ఈరోజు అనేకులు మనకు వ్యతిరేకంగా ఉన్నారు, రాజులు వ్యతిరేకంగా ఉన్నారు, గవర్నమెంట్ వ్యతిరేకంగా ఉంది, ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. దేవుడు తీర్పు తీర్చేవాడు. ప్రవక్తలను చంపాలనుకున్న వారు అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు, భయంకరమైన చావు చచ్చారు. కానీ దేవుని సేవ నిలిచింది, దేవుని శేషం నిలిచింది, దేవుని ప్రవక్త నిలబడ్డాడు. ఈ రాత్రి వేళ నీ పరిస్థితి ఏదైనా కానివ్వు, నీ సమస్య ఏదైనా కానివ్వు, నీ భారం ఏదైనా కానివ్వు, దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. నీ శక్తికి మించిన ప్రయాణాన్ని నీ కోసం సిద్ధం చేశాను, ఆ మార్గంలో ప్రయాణం చేస్తావా? నీ సొంత నిర్ణయాలు తీసుకుని అరణ్యానికి వెళ్ళిపోయావేమో, నిరాశలోనికి వెళ్ళిపోయావేమో. నిన్ను వెతికే నన్ను చూడు, నిన్ను సేవించే నన్ను జ్ఞాపకం చేసుకో, నిన్ను బలపరిచే నా వైపు దృష్టి ఉంచు, నీతో మాట్లాడే నా స్వరాన్ని నువ్వు విను, నేను ఇచ్చే విశ్రాంతిని నువ్వు తీసుకో, నేను ఇచ్చిన ఆహారాన్ని నువ్వు అనుదినం భుజించు, ధ్యానించు, బలం తెచ్చుకో, నేనిచ్చే ప్రత్యక్షతలకు నువ్వు లోబడు, వాక్య సిద్ధాంతంలో నిలబడు, సరైన సత్యాన్ని వెంబడి ఉండు, సంపద నిశక్తి సమయం దేవుడు ఆశీర్వాదాడు. కాబట్టి మన పక్కన పెట్టి, మన బలహీనతలన్నీ పక్కన పెట్టి, మన కృంగుదలను పక్కన పెట్టి దేవుణ్ణి చూసి ధైర్యం తెచ్చుకుందాం. ప్రభువా, ఇక ఈ జీవితం నీకోసమే. నా ఉద్యోగమైనా, నా పొజిషన్ అయినా, నా సంపద అయినా, మీరు నాకు ఇచ్చిన నా కుటుంబం అయినా, సర్వం నేను నీకోసం ఖర్చు చేస్తాను దేవా, నేను నీకోసం జీవిస్తాను దేవా అని బలం పుంజుకొని మనం దేవుని మార్గంలో కొనసాగుదాం. ప్రయాణం శక్తికి మించిందే, కానీ బలపరిచే దేవుడు మనకున్నాడు. భారాలు శక్తికి మించినవే, కానీ సిద్ధం చేసే దేవుడు మనకున్నాడు. సామర్థ్యం ఇచ్చే దేవుడు మనకున్నాడు. విజయం మనదే. అటువంటి గొప్ప దేవుడు మనకుండగా ఆయన చూస్తూ ఈ ఉద్యోగంలో, ఈ కుటుంబంలో, ఈ సేవలో, ఈ విశ్వాస యాత్రలో మనం ముందు కొనసాగుదాం. తద్వారా దేవుడు మన ద్వారా, మన కుటుంబాల ద్వారా, మన పరిచర్యల ద్వారా గొప్ప ఉజీవాన్ని ఈ దేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా రగిలించునుగాక. అందించబడిన ఈ తలంపులను దేవుడే తన మహిమార్థమై దీవించునుగాక. మరొకసారి అవకాశం ఇచ్చినందుకు బాధ్యత గల వారందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. దేవదేవునికి మహిమ కలుగునుగాక. థ్యాంక్ యూ.